యోహాను 12. పస్కా పండుగకు 6 రోజుల ముందే యేసు బేతనీయ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు ఇంతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్లలో లాజరు ఒకడు. మరియా జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది. ఇల్లంతా అత్తరువాసంతో నిండిపోయింది. యూద ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు విడే. యూద,
ఈ అత్తరు అమ్మి ఆ డబ్బు పేదవాళ్లకెందుకివ్వలేదు? ఆ అత్తరు వేళ 300 దేనారాలన్నా ఉంటుంది కదా
అని అన్నాడు. యూదాకు పేదవాళ్లపై కనికరం ఉండటం వలన ఇలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటం వల్ల దానిలో ఉన్న డబ్బు దొంగిలించేవాడు. యేసు,
ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చేయటానికి ఈనాటిదాకా దాన్ని దాచి ఉంచింది. మీతో పేదవాళ్లు ఎప్పటికీ ఉంటారు, కాని నేను ఎల్లకాలం మీతో ఉండను
అని అన్నాడు. ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడ ఉన్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజర్ను కూడా చూడటానికి వచ్చారు. తద్వారా ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే ఇతని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్లి ఆయనందు నమ్మకం ఉంచారు. మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేములోకి వస్తున్నాడని విన్నది. వాళ్లు ఖజ్జూరపు మట్టల్ని పట్టుకుని,
హోసన్నా, ప్రభు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు ధన్యుడు
అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు. యేసు ఒక గాడిద పిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది.
సియోను కుమారి, భయపడకు, గాడిద పిల్లపై కూర్చుని నీ రాజు వస్తున్నాడు చూడు.
ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థం కాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ని గురించి వ్రాశారని గుర్తించారు. అంతేకాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకున్నారు. యేసు లాజరును సమాధి నుండి లేచి రమ్మని పిలవటము, అతన్ని బ్రతికించటము చూసిన ప్రజలు ఆ వార్త ప్రచారం చేశారు. చాలామంది ఆయన ఈ అద్భుతాన్ని చేశాడని విన్నందువల్ల ఆయన్ని కలుసుకోవటానికి వెళ్లారు. అందువలన పరిసయ్యులు పరస్పరం,
చూడండి, మనం గెలవటం లేదు, ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి
అని మాట్లాడుకున్నారు. పండుగ రోజు ఆరాధన చేయటానికి వెళ్లిన వాళ్లల్లో గ్రీకులు కూడా ఉన్నారు. వాళ్లు ఫిలిప్పును కలుసుకుని,
అయ్యా, మేము యేసును చూడటానికి వచ్చాము
అని అన్నారు. ఫిలిప్పు గలీలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందినవాడు. ఫిలిప్పు వెళ్లి అంద్రేయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్లి యేసుతో చెప్పారు. యేసు ఇలా అన్నాడు,
మనుష్యకుమారుడు మహిమ పొందు గడియ దగ్గరకు వచ్చింది. ఇది నిజం. గోధుమ విత్తనం భూమి మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని యావగించుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు, పైగా అనంత జీవితం పొందుతాడు. నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు. ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రి, నేనేమనాలి? ఈ గడియ నుండి నన్ను రక్షించమని అడగాలా? కాదు, నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా. తండ్రి, నీ పేరుకు మహిమ కలిగించుకో.
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం,
నేను ఇదివరలో నా పేరుకు మహిమ కలిగించాను, మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను
అని అన్నది. అక్కడ నిలిచున్న ప్రజలు ఇది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు, మరికొందరు,
దేవదూత ఆయనతో మాట్లాడాడు
అని అన్నారు. యేసు,
ఆ గొంతు మీకోసం పలికింది, నాకోసం కాదు. ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమివేసే సమయం వచ్చింది. కాని దేవుడు నన్ను ఈ భూమి మీద నుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందరినీ నా యుద్ధకు ఆకర్షిస్తాను, వాళ్లను నా దగ్గరకు పిలిపించుకుంటాను
అని అన్నాడు. ఇది చెప్పి తను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు. ప్రజలు,
మేము ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తు చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనిషి కుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనిషి కుమారుడెవరు
అని అన్నారు. అప్పుడు యేసు వాళ్లతో,
వెలుగు మీకోసం ఇంకా కొంతకాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళ్తున్నాడో తెలియదు. వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు
అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్లకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్లిపోయాడు. యేసు ఇన్ని మహత్కార్యాలు వాళ్ల సమక్షంలో చేసినా వాళ్లలో ఆయన పట్ల విశ్వాసం కలుగలేదు. ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావడానికి ఇలా జరిగింది.
ప్రభూ, మా సందేశం ఎవరు విశ్వసించారు? ప్రభూ తన శక్తిని ఎవరికి చూపాడు?
అందుచేత వాళ్లు విశ్వసించలేకపోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరోచోట చెప్పినది నెరవేరినట్లు ఇలా జరిగింది.
ప్రభూ వాళ్ల కళ్ళు కప్పి వాళ్ల హృదయాలు మూసివేశాడు. వాళ్లు చూడరాదని, వాళ్లు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశం. అలా చేయకపోతే వాళ్లు నా వైపు మళ్ళుతారు. వాళ్లకు నేను నయం చేయవలసి వస్తుంది.
యెషయా యేసు మహిమను చూశాడు, కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు. ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. ఎందుకంటే వీళ్లకు దేవుని మెప్పు కన్నా ప్రజల పొగడ్తాలంటే ఎక్కువ ఇష్టం. యేసు,
నన్ను విశ్వసించేవాడు నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు. అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే. నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను, ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండకూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పమని ఇచ్చిన మాటలే. ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను, ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను. నన్ను నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించే వానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పు తీరుస్తుంది. నేను నా ఇష్టప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను. ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పమని ఇచ్చిన మాటలే
అని అన్నాడు.